లోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 29వ అధ్యాయం 68వ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం 85 వరకు చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విజే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 68వ శ్లోకం. సర్వే కర్మానురోధేన మనసీంద్రియ గోచరాః ఆయంతి బహుశో యాంతి సర్వే సమనసో జనాః. సో ఇక్కడ దీని అనువాదం ఏంటంటే, ఇప్పుడు మనము శరీరం మార్చినప్పుడు ఆత్మతో పాటు మనస్సు బుద్ధి అహంకారం కూడా ప్రయాణిస్తుంది. యాక్చువల్లీ మనస్సు బుద్ధి అహంకారం అనే సూక్ష్మ శరీరంలోనే ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం చేస్తుంది. అంటే ఆత్మతో పాటే మనస్సు కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన మనస్సు, మనతో ఉన్న మనస్సు ముందున్న శరీరంలో కూడా మనతో పాటు ఉందన్నమాట. ఇప్పుడు కూడా ఉంది, తర్వాత నెక్స్ట్ శరీరం ధరించినప్పుడు ఆ శరీరంతో పాటు కూడా మన మనస్సు ఉంటుంది. ఇప్పుడు ఉన్న మనస్సే ఉంటుంది. సో అందుకనే ఇది ఎలాంటి శరీరాలు మనం ధరిస్తున్నామంటే ఎలాంటి మన కోరికలు ఉన్నాయి. ఈ బతుకు ప్రపంచానికి వచ్చిందే మనము ఇంద్రియాలని భోగించి, ఇంద్రియాల ద్వారా భోగించి భౌతికగా సుఖాన్ని అనుభవించడానికి. సో ఎలాంటి ఇచ్ఛ, భోగించాలని ఇచ్ఛ ఉందో అటువంటి శరీరాలను ధరిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఈ మనస్సులో అన్ని రికార్డ్ అయిపోతూ ఉంటాయి థాట్స్. మనం ఏం కోరుకుంటాము, ఏం భోగించాలనుకుంటాము, మన కోరికలన్నీ కూడా మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. దాని ప్రకారం మనకు నెక్స్ట్ శరీరాలు లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవే మన కోరికలన్నీ మనసు యొక్క శరీర మనస్సు లోపల ఉన్నాయి కనుక మనము ఇవన్నీ మనస్సు కూడా మనకి రకరకాల మనస్సు సృష్టిస్తుందన్నమాట. మన కోరికల ప్రకారం, మనం చూసిన అనుభవం ప్రకారం రకరకాల వస్తువుల్ని విషయాల్ని కళల్లో ఇంతకుముందు చర్చించుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో లాస్ట్ శ్లోకంలో అలా. సో ఈ మనస్సులోకే రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకనే మన ఆచార్యులు నరోత్తమ దాస్ ఠాకూర్ ఆయన రాస్తున్నారు, గురుముఖ పద్మవాక్య చితేతే కొరియా ఐక్య ఆరణా కొరి హో మనే ఆశా. సో ఇది గురు పూజలో మనం పాడతాం కదా. అంటే మన మనసులో ఒకటే ఉండాలి, మన గురువు యొక్క ఆదేశాలు. ఈ గురువు యొక్క ఆదేశాన్ని పాటించాలనేది ఒక్కటే ఒక మాత్రం లక్ష్యం ఉండాలి మనకి, ఇంకా వేరే లక్ష్యాలు ఉండకూడదు. ఈ విధంగా చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి గురువు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, నియమాల ప్రకారం ఎంతో ఖచ్చితంగా కఠోరంగా ఆ నియమాల్ని ఆదేశాలని పాటిస్తే, అప్పుడు మనస్సు అనేది ట్రైన్ అవుతుంది. మనస్సు అనేది ట్రైన్ అవుతుంది, మనసుకి ఇది ట్రైనింగ్ అనమాట. మనసుకి ట్రైనింగ్ దొరికేది ఎలా? ఎప్పుడైతే గురువు యొక్క ఆదేశాలని కఠోరంగా పాటిస్తారో అది మనసు ట్రైనింగ్ అనమాట. ఈ విధంగా మెల్లిగా మనస్సు అనేది ఇలా భగవంతుడి సేవ తప్ప ఇంకొకటి వేరేది కోరుకోకుండా ట్రైన్ అవుతుంది మనస్సు. అప్పుడు మనస్సు ఏవో కోరికలు కోరుకోకుండా భగవంతుడికి సేవ చేసుకోవాలనే కోరిక మాత్రమే కోరుకుంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, గురువు యొక్క ఆదేశాలని మనము ఎంతో చక్కగా పాటించాలన్నమాట. ఇలాంటి ట్రైనింగ్ మనం మన మనసుకి ఇస్తే అప్పుడు మన జీవితం ధన్యమైపోతుంది. అదే కటరాసార్ ప్రభుపాల వారి తాత్పర్యంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామందికి అర్థం కాదు. ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు భక్తి చేసుకుంటుంటారనమాట, వాళ్ళకి మనసుకు ఎలా తోచితే అలా చేసుకుంటారు, వాళ్ళకి ఎలా మనసుకు నచ్చితే అలా చేసుకుంటారు. అలా కాదు చేసుకోవాల్సింది భక్తి. మన గురువు యొక్క ఆదేశాలు అనుసారంగా, ఆయన ఇచ్చిన నియమాల అనుసారంగా భక్తి యొక్క అంగాల్ని మనము పాటించుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు. అలా చేస్తేనే మనస్సు ట్రైన్ అవుతుంది. ఇదంతా ఎందుకు మనం పాటించాలి? మనస్సు గురువు ఇచ్చిన ఆదేశాలు, తద్వారా మనస్సు ట్రైనింగ్ వచ్చి, తద్వారా మనస్సు భగవంతుడి గురించి ఆలోచించి, భగవంతుడి సేవ గురించి ఆలోచించేలా తయారవుతుంది. అదే జీవిత లక్ష్యం. మన మనస్సు ఒకవేళ ఎల్లప్పుడు భగవంతుడి గురించి చింతించుకోగలిగితే మనం ఈ శరీరం వదిలేసిన తర్వాత నెక్స్ట్ భగవద్ధామానికి వెళ్ళిపోతాం.
సత్వైకనిష్టే మనసి భగవత్ పార్శ్వవర్తిని తమశ్చంద్రామసి వేదం ఉపరాజ్యావభాసతే.
సో కృష్ణ భావనామృతం అంటే ఏమిటి? ఎల్లప్పుడూ కూడా మనము కృష్ణుడి యొక్క సాంగత్యంలో నివసించడం మనస్సు ద్వారా. అంటే మన మనసు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి చింతిస్తుంది అంటే అప్పుడు మన కృష్ణుడి సాంగత్యంలో ఉన్నాడు. సో మనం మొత్తం ప్రపంచంలో ప్రతి చోట కూడా కృష్ణుని దర్శించుకోగలుగుతాం. సో ఇది మామూలుగా సంభవం కాదు అలా, కానీ ఇది సంభవం ఎలాంటి అంటే, బట్ ఇట్ బికమ్స్ మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ ద డార్క్ ప్లానెట్ నోన్ యాజ్ రాహు విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫుల్ మూన్. అంటే ఇప్పుడు దీని అర్థం ఇక్కడ మనకి ప్రభుపాద వారు వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో నిమగ్నమై ఉంటుందో మనస్సు, అప్పుడు ఆయనలో ఉన్న అన్ని రకరకాల కోరికలన్నీ కూడా, భౌతిక కోరికలన్నీ కూడా తగ్గిపోతాయి. అలా ఇంకా ఆయన ఏ భౌతిక కోరికలు కోరుకోరు కాబట్టి నెక్స్ట్ భౌతిక శరీరం లభించే అవకాశాలు కూడా తగ్గిపోతాయన్నమాట. ఎందుకంటే భౌతిక కోరికలే లేవు, సో నెక్స్ట్ భౌతిక శరీరం లభించే అవకాశం లేదు. సో అందుకనే ఇన్స్టెడ్ ఇప్పుడు ఇవన్నీ కోరికలు కూడా, ఇప్పుడు ఆయన భక్తి చేసుకుంటున్నాడు కాబట్టి నెక్స్ట్ భగవంతుడు భక్తి చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఆ కోరికలు ఇంకా కొత్తగా ఏం కోరుకోవట్లేదు కనుక ఆయనకి ఇంక వేరే కోరికలు అనేవి రావు. కానీ ముందున్న కోరికలు అన్నీ కూడా ఏమవుతాయంటే, మరి ఇప్పుడు మెంటల్ ప్లాట్ఫామ్ భగవంతుడికి కృప ద్వారా ఇవన్నీ కూడా కోరికలన్నీ ఒక కళలో తీరిపోతాయన్నమాట. సో అప్పుడప్పుడు చాలామంది కళలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏవో భౌతిక కోరికలు తీర్చుకుంటున్నట్టు కళలు వస్తే భక్తులకి. సో ఒకవేళ ఇలా ఒకటి విషయం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఏవో ఎప్పుడో మనం కోరుకున్నాం, ముందే కూడా చర్చించుకున్నాం కదా, మనసులో అవన్నీ ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ కోరుకున్నామో, ఎన్ని జన్మల కింద ఏమేమి కోరుకున్నామో అన్నీ ఇప్పుడు మనసులో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకు గుర్తుకు రావట్లేదు, కానీ అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. సో సరైన అవకాశం లభించినప్పుడు ఆ కోరికలన్నీ బయటకు వస్తాయి అన్నమాట తీర్చుకోవడానికి. సో అందుకని ఆ కోరికలు తీరడానికి మనం రకరకాల శరీరాలని ధరిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనం మనస్సుని సంపూర్ణంగా భగవంతుని భక్తిలో నిమగ్నపరిచేస్తామో ఆ సమయంలో, ఇప్పుడు ఇంకా మీకు నెక్స్ట్ కోరికలు అనేవి రావు, భౌతిక కోరికలు, నెక్స్ట్ శరీరం అనేది లభించదు. అలాంటి సమయంలో ముందున్న కోరికలన్నీ కూడా ఎలా అవన్నీ కోరికలు తీరిపోతాయంటే కలలో, కలలో అన్ని కోరికలు తీరిపోతాయి. ఆ విధంగా ఇది భగవంతుడు యొక్క కృప, తద్వారా ఈ కల్లోనే ఇవన్నీ కోరికలు అయిపోతాయి. తద్వారా మళ్ళీ మనం ఇంకా కొత్త శరీరాన్ని ధరించే అవసరం లేదు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందంటే, భగవంతుడి కృప ఎప్పుడు ఇస్తారంటే, మనం ఇంకా సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో నుండి భక్తి చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు. కర్మాని నిర్దహతి కింద భక్తి భాజం. సో అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఓకే, నెక్స్ట్. నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావద్ బుద్ధి మనోక్షార్త గుణ వ్యూహోహ్యనాదిమాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఎప్పటివరకైతే సూక్ష్మదేహం అనేది ఉందో, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంకా అందులో రకరకాల కోరికలు ఇవన్నీ కూడుకొని, ఇంకా అలాంటి భౌతిక శరీరము, భౌతిక కోరికలు ఇవన్నీ ఉన్నంతకాలం ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మనకు భౌతిక శరీరం అంటే స్థూల శరీరం కూడా ఉంటుంది. ఇంకా ఇలా అనుకోవడం, నేనే శరీరం అనే భావన కూడా ఉంటుంది. సో ఇదన్నమాట. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణంగా నేను నాది అని, నేను నా శరీరం అనే ఐడెంటిటీని వదిలేసి భగవంతుడి విషయాన్ని అర్థం చేసుకొని, నేను ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకొని, కృష్ణ భావనామృతాన్ని అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఇంకా భౌతిక శరీరం యొక్క విషయాలన్నీ కూడా ఆయన ఏమాత్రం వేధించవు అన్నమాట. మానసిక లేకపోతే స్థూల సూక్ష్మ శరీరాల యొక్క విషయాలు ఆ వ్యక్తిని ఇంకా ఏమాత్రం వేధించవు అన్నమాట. సుప్తి మూర్ఛోపతాపేషు ప్రాణాయన విఘాతత నేహతేహం ఇతి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి చాలా డీప్ స్లీప్, గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన మూర్చిపోయినప్పుడు, ఏదైనా పెద్ద షాక్ తగిలి వాళ్ళన్నీ కూడా మర్చిపోతారు, లేకపోతే మృత్యు సమయంలో, లేకపోతే శరీరంలో టెంపరేచర్, ఫీవర్, జ్వరం బాగా పెరిగిపోయినప్పుడు అలాంటి సమయంలో, లేకపోతే మన ప్రాణవాయువు కదలకుండా ఆగిపోయినప్పుడు, ఇలాంటి సమయాల్లో జీవాత్మ మర్చిపోతుంది ఏ విషయం, ఈ శరీరము ఇంకా ఈ ఆత్మ కలిసి ఉన్నాయనే విషయం, ఈ ఆత్మ శరీరంలో ఉందనే విషయాన్ని మర్చిపోతుంది. అంటే నేను శరీరంలో ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోతుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో, అంటే ఇప్పుడు సపోజ్ ప్రభుపాల్ అలాగే అంటే, మనం పడుకున్నాం అనుకోండి, గాఢ నిద్రలో ఉంటే మర్చిపోతాం మనం శరీరంలో, ఒక శరీరం ఉంది అనే విషయాన్ని మర్చిపోతాం, అంత డీప్ స్లీప్లో ఉన్నప్పుడు, లేకపోతే మూర్చిపోయినప్పుడు. లేకపోతే అలాగే మీకు ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసే ముందు అనస్థీషియా ఇస్తారు, అంటే మీరు మూర్చిపోవడానికి ఒక క్లోరోఫామ్ కానీ ఇంకా వేరే అనస్థీషియా, అనస్థెటిక్ ఇస్తారన్నమాట. అనస్థీషియా ఇస్తే మీకు ఇంకా మీకు శరీరంలో మీకు స్పృహ ఉండదు, మీ శరీరం పైన వాళ్ళు ఆపరేషన్ చేసినా కానీ మీకు నొప్పి పుట్టదు అన్నమాట. సో అలా, లేకపోతే అయినా పెద్ద యాక్సిడెంటో లేకపోతే పెద్ద ఘటన అలాంటివి జరిగి మనం షాక్లో అన్ని మర్చిపో, ఆ షాక్ తగులుతుంది అలాంటి షాక్, పెద్ద ఘటన ఏదైనా, దుర్ఘటన కానీ ఏదైనా, సో ఆ షాక్లో మనం ఇంకా మర్చిపోతాం మనం శరీరం అనే విషయాన్ని. ఇంకా టెంపరేచర్ కూడా 107 డిగ్రీస్ వరకు పెరిగిపోయిన తర్వాత కోమాలకు వెళ్ళిపోవచ్చు. ఆ కోమాలకు వెళ్ళిపోతే ఏం తెలియదు, ఏం మన శరీరంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే విషయం కూడా. సో ఈ విధంగా ఇలాంటి సమయాల్లో మనము మన ప్రాణవాయువు కూడా ఆగిపోతుంది, ఇంకా మనము ఏం చేస్తున్నాం అనేది మనకే అర్థం కాదన్నమాట. మర్చిపోతాం, మన శరీరం ఉందనే విషయాన్ని మర్చిపోతాం. సో ఈ విధంగా మనకు అప్పుడప్పుడు ఇలా తెలియకుండా మనము భౌతిక స్థరంలో, ఒకవేళ మనం ఆత్మ అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనం ఎక్కువగా సూక్ష్మ లేకపోతే స్థూల శరీర స్థాయిలోనే పనిచేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ మనకి కృష్ణుడు ఒక కృప కలిగితే మనం అర్థం చేసుకుంటే నేను ఆత్మ అని, సో ఆత్మస్థరంలో మనం పనిచేస్తాం, ఆత్మస్థాయిలో మనం పనిచేస్తాం. దీనికోసం మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ఎలా? ఋషికేన ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏంటంటే మనకున్న ఇంద్రియాల ద్వారా భగవంతుడు యొక్క ఇంద్రియాలని సంతృప్తిపరచడం, సేవ చేసి. సో తద్వారా మన ఇంద్రియాలు శుద్ధమవుతాయి. ఇంకా మనకి భౌతిక దేహం అంటే సూక్ష్మ స్థూల దేహం యొక్క కర్మ ఫలితాలు మనం ఏమి అనుభవించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శ్లోకం 72. గర్భే బాల్యేపి అపౌష్కల్యాత్ ఏకాదశావిదం తదా లింగం న దృశ్యతే యూనః కుహ్వాన్ చంద్రామసూయత. ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పుడు ఆ సమయంలో అన్ని 10 ఇంద్రియాలు మనస్సు స్పష్టంగా కనిపిస్తాయంట. కానీ ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడు లేకపోతే చిన్నతనంలో ఉన్నప్పుడు ఇంకా అన్ని ఇంద్రియాలు కూడా ఇంకా మనస్సు కూడా సంపూర్ణంగా వికసితం అవ్వలేదు ఆ స్థాయిలో. ఎలాగైతే నిండు చంద్రుడు కూడా అమావాస్య రోజు అంధకారంలో కనిపించడు అలా. సో బేసికలీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎలాగైతే యవ్వనంలో వస్తాడో వయస్సుకి, చిన్నగా ఉన్నప్పుడు అన్ని ఇంద్రియాలు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, కానీ పెద్దగైన తర్వాత అన్ని ఇంద్రియాలు వికసితమైపోయాయి, మెచ్యూర్ అయిపోయాయి. సో అందుకనే చిన్నతనంలో అప్పుడు ఇంద్రియాలన్నీ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కాబట్టి కొన్ని రకాల కళలు రావు. ఇప్పుడు యవ్వనంలో ఒక వ్యక్తికి యవ్వనం వయసులో ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఒక అందమైన స్త్రీ గురించి కళ్ళు రావచ్చు, కానీ అదే చిన్నపిల్లవాడు ఉన్నానుకోండి అతని కళ్ళకు రారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంద్రియాలన్నీ వికసితం అవ్వలేదు, కానీ యవ్వనంలో ఉన్నప్పుడు వ్యక్తికి అన్ని ఇంద్రియాలు కూడా వికసితమైపోయాయి. కాబట్టి ఆ టైంలో ఆ సమయంలో అలాంటి కళలు వస్తాయి. సో అందుకనే ఈ విధంగా ఇంద్రియాలు ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తాయో లేకపోతే పరిపక్వత సాధిస్తాయో వికసితం అవుతాయో అప్పుడు ఇంద్రియ విషయ భోగ వస్తువులు భోగించే అవకాశం వస్తుందో అప్పుడు ఆ భోగ వస్తువులు కనిపిస్తాయి, వస్తాయి. సో ఇక్కడ చంద్రుడి యొక్క ఉదాహరణ ఇచ్చారు. సో అంధకారం డార్క్ మూన్ నైట్, సో డార్క్ మూన్ నైట్ అంటే అమావాస్య అలాంటి టైంలో చంద్రుడు ఉన్నా కానీ మనకు కనిపించరు, ఎందుకంటే అలాంటి పరిస్థితి అప్పుడు. సో అందుకనే మన ఇంద్రియాలు మన దగ్గర ఉన్నా కానీ అవన్నీ కూడా ఎప్పుడు పనిచేస్తాయి అంటే, అంటే మన బట్ ఎప్పుడైతే మన గ్రాస్ బాడీ మన స్థూల శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా పరిపక్వత సాధిస్తాయి అప్పుడు మన స్థూల శరీరంలో కూడా ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి. అన్లెస్ ద సెన్సెస్ ఆఫ్ ద గ్రాస్ బాడీ ఆర్ డెవలప్డ్ దే విల్ నాట్ యాక్ట్ ఆన్ ద సటిల్ బాడీ. ఓకే, అందుకనే చిన్నతనంలో ఉన్న కళలు ఇప్పుడు అందమైన స్త్రీ చిన్న పిల్లవాడి కళ్ళలో రాదు, కానీ యవనంలో ఉన్న వ్యక్తి కళలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంద్రియాలు మెచ్యూర్ అయ్యాయి, డెవలప్ అయ్యాయి, చిన్న ఉన్నప్పుడు డెవలప్ అవ్వలేదు ఇంకా అందుకని. అలాగే చిన్నతనంలో ఉన్నప్పుడు అలాంటి ఆ అందమైన స్త్రీని భోగించాలనే కోరికలు చిన్నపిల్లవాడికి రావు అన్నమాట, కానీ యవనంలో ఉన్న వ్యక్తికి వస్తాయి. సో అది కూడా అంటే ఇలా స్థూలదేహం సూక్ష్మదేహం కూడా అలా కనెక్షన్ ఉందన్నమాట.
అర్థేహి అవిధ్యమానేపి సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నేనార్థాగమోయత.
సో ఆ విధంగా ఒక వ్యక్తి కలలు కన్నప్పుడు కలలో యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా ఇంద్రియ వస్తువు ఇంద్రియాలతో భోగించే వస్తువు లేదు, కానీ కలలో ఆయన అలా ఊహించుకుంటున్నాడు. కానీ ఎందుకంటే ముందు ఎప్పుడో ఆయన వస్తువుని చూశాడు, సాంగత్యం చేశాడు, కనుక ఇప్పుడు అవన్నీ కూడా కలలో వస్తున్నాయి. అలాగే ఒక జీవాత్మ విత్ అన్డెవలప్డ్ సెన్సెస్ డస్ నాట్ సీస్ టు ఎగ్జిస్ట్ మెటీరియల్లీ. ఇంకా ఇంద్రియాలు డెవలప్ అవ్వలేకపోతే ఆ టైంలో అవన్నీ ఇంద్రియ భోగ వస్తువులు రావు. సో అలాగనేసి ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు అమాయకంగా ఉంటారు. అమాయకంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు శుద్ధం అని చెప్పలేము, ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు డెవలప్ అవ్వలేదు అంతే. డెవలప్ అయినప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో అప్పుడు మనకు అర్థమవుతుంది. సో అందుకనే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలందరూ శుద్ధం అనకూడదు, అమాయకం ఇన్నోసెంట్ అనొచ్చు. ఇది అసలైన సత్యం, ఎందుకంటే ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఇంద్రియాలు డెవలప్ అయినప్పుడు వాళ్ళ ఉన్న కోరికలు ఇచ్చలు అన్నీ కూడా బయటకి వస్తాయన్నమాట. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ అసలు కోరికలు ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, అసలు స్వరూపం ఏంటి అని. సో అందుకనే ఈ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా యాక్చువల్లీ మూడు స్టేజెస్లో మన సూక్ష్మ శరీరంలో దాగి ఉంటాయి. ఒకటి బీజ, కూటస్థ, ఇంకా ఫలోన్ముఖ. బీజ అంటే రూట్ స్టేజ్, కూటస్థ అంటే ఇచ్చా రూపంలో, ఇంకా ఫలోన్ముఖ అంటే ఇప్పుడు ఇంకా ఆ ఫలాన్ని ఇవ్వబోతుంది ఆ స్థాయిలో. ఇంకా ప్రారంభ అంటే ఆల్రెడీ మీరు దాన్ని అనుభవిస్తున్నారు ఆ ఫలాన్ని. సో అందుకనే ఒకవేళ ఈ యొక్క ఫలాలను మీరు అనుభవించట్లేదు ఈ సమయంలో, ఎందుకంటే ఇంకా మీ శరీరం కానీ మనస్సు కానీ ఆ యొక్క స్థాయికి చేరుకోలేదు అందు కారణంగా, సో దాన్ని ముక్త అవస్థ అని మాత్రం అనుకోకూడదు. సో అందుకనే ఒక పిల్లవాడు అతను అమాయకం, ఎందుకంటే ఇంకా ఆయన యొక్క ఇంద్రియాలు డెవలప్ అవ్వలేదు, కానీ అతను ముక్త జీవి కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే సమయం అయిన తర్వాత ఆయన ఇంద్రియాలు కూడా మెచ్యూర్ అయిన తర్వాత డెవలప్ అయిన తర్వాత ఆయనకున్న కోరికలన్నీ కూడా బయట వ్యక్తం అవుతాయి. సో అలా ఒక్కొక్కసారి అతను ఎవరైనా కానీ ఆ కోరికలు బయట వ్యక్తపరచుకోకున్నా కానీ ఒక్కొక్కసారి వాళ్ళ కళ్ళలోనే ఆ కోరికలన్నీ ఆ కోరికల యొక్క ఫలస్వరూపం కనిపిస్తుంది.
ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం యేష చేతనయాయుక్తో జీవ ఇత్యభిధీయతే.
సో మొత్తం ఇక్కడ ఐదు ఇంద్రియ భోగ వస్తువులు, ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఇంకా మనస్సు మొత్తం 16 ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ జీవుడి శరీరంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మూడు గుణాలు భౌతిక గుణాల ద్వారా ప్రభావితమై పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక బద్ధజీవి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. సో మధ్వాచార్యుల ప్రకారం మన చేతన ఏదైతే ఉందో హృదయంలో, ఇది మూడు గుణాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. దాని తర్వాత అలాగే దానికి అనుగుణంగా మన సూక్ష్మ శరీరం అంటే మన మనస్సు ఇవైతే ఉన్నాయో, ఇంకా ఇంద్రియ భోగ వస్తువులు ఇంద్రియాలు ఇవన్నీ కూడా దాని ప్రకారంగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి ఆ ప్రభావం ప్రకారంగా.
అనేన పురుషో దేహాన్ ఉపాదత్తే విముంచతి
హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విందతి. సో ఈ విధంగా ఈ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాని యొక్క కోరికలు, దాని యొక్క ప్రభావం ద్వారానే మనం రకరకాల స్థూల శరీరాల్ని ధరిస్తూ ఉంటాము, త్యాగం చేస్తూ ఉంటాము. ఇలా ఒక స్థూల శరీరాన్ని గ్రహించి తర్వాత మళ్ళీ ఆ స్థూల శరీరాన్ని త్యాగం చేసి మళ్ళీ ఇంకొక స్థూల శరీరాన్ని ధరించడాన్ని ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటారు. అంటే ఆత్మ యొక్క ప్రయాణం, ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం. ఈ విధంగా ఇలా ప్రయాణిస్తూ ఆత్మ రకరకాల భావోద్వేగాలకు గురవుతుంది. ఒక్కొక్కసారి సుఖానికి, దుఃఖానికి, భయానికి, ఆనందానికి, ఇలా రకరకాల భావోద్వేగాలకి గురవుతుంది. ఇలా రకరకాల శరీరాలు మారుస్తూ ఈ సూక్ష్మ సూక్ష్మదేహంలో. సో ఇలా సూక్ష్మదేహంలో ఏం ఆలోచిస్తున్నాం మనము, దాన్ని బట్టి మనము రకరకాల భావోద్వేగాలకి గురవుతూ రకరకాల శరీరాన్ని మారుస్తూ ఉంటాం. సో అందుకనే మన యొక్క కృష్ణ భావనామృత్యం ఒక ముఖ్య విధి విధానం ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా సరే మనము ఎల్లప్పుడూ కృష్ణుడి గురించే చింతించుకోవాలి. తద్వారా మనము మన అసలైన ఒరిజినల్ స్టేట్, మనము నిజంగా అసలు మన యొక్క భౌతిక ప్రపంచంలోకి ఇప్పుడు పడిపోయాం బద్ధావస్థలో, కానీ యాక్చువల్లీ ముక్త అవస్థలో మనం అసలైన స్వరూపంలో, ఆధ్యాత్మిక రూపంలో ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక లోకంలో ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి చింతిస్తూ ఉంటాం. మళ్ళీ మనం ఆ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నమే ఈ యొక్క భక్తి మార్గం, కృష్ణ భావనామృతం. భక్తి అంటే ఏం లేదు, డివోషనల్ సర్వీస్. మనం భక్తి చేస్తున్నాం ఎందుకు అంటే ఎల్లప్పుడూ కృష్ణుడిని చింతించుకోవడం కోసం. మన్మనహాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసిమే. ఈ శ్లోకం భగవద్గీతలో వస్తుంది, 18వ అధ్యాయం 65వ శ్లోకం. ఇలాంటిది ఒక శ్లోకం ముందు కూడా చూసుకున్నాం మనము, 9వ అధ్యాయంలో 34వ శ్లోకం. రెండింటిది సమానమే, మోటామోటి అర్థం ఇంచుమించు సేమ్గానే ఉంటుంది మీనింగ్. అంటే ఈ శ్లోకం ఒక విధంగా చెప్పాలంటే, నేను చెప్పాను కదా ఇది మధ్యలో వస్తుంది భగవద్గీతలో, మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు, ఎందుకంటే ఇది సారం, చాలా ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీతలో. అందుకనే కృష్ణుడు దీన్ని రెండుసార్లు చెప్తారు, ఒకటే అర్థం. మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు, రెండు లైన్లు అయితే కంప్లీట్గా సేమ్ ఉంటాయి. సో ఇంకా మిగతా రెండు లైన్లకు ఉద్దేశం ఒకటే. సో ఈ విధంగా ఎవరైతే సంపూర్ణంగా మనస్సును సద్భావనతో, భగవంతుడి భక్తి భావనతో భగవంతుడినే తలుచుకుంటూ ఉంటారు, భగవంతుడికే సేవ చేస్తూ ఉంటారు, భగవంతుడికే ఆరాధిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు తప్పకుండా నా లోకానికి తిరిగి వస్తారు, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అనే విషయాన్ని కృష్ణుడు రెండుసార్లు చెప్తున్నారు. ఇది విధిదానం. సో ఇప్పుడున్న సైకాలజిస్ట్, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, వీళ్ళు చాలామంది డాక్టర్లు కానీ, వీళ్ళందరూ సైంటిస్టులు కానీ, వీళ్ళు మనస్సు ఉందనే విషయాన్ని గ్రహించారు. ఇంకా మనస్సుకి కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని కొన్ని కార్యాలు చేస్తుంది మనస్సు, ఎలాగంటే కోరుకోవడం, ఫీల్ అవ్వడం, ఆలోచించడం, ఇవన్నీ ఉన్నాయని. కానీ వాళ్ళకి ఇంకా డీప్గా అర్థం కావట్లేదు ఈ మనస్సు, సూక్ష్మదేహాన్ని వాళ్ళు ఇంకా బాగా సంపూర్ణంగా లోతుగా అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు కూడా. ఇది వాళ్ళకి అది సంభవం కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా బద్ధవస్థలో ఉన్నారు. ఇది ఒక ముక్త జీవులు, ఆచార్యులు మాత్రమే, భగవంతుడు మాత్రమే ఈ విషయాల్ని మనకు వర్ణించగలరు స్పష్టంగా. బద్ధ జీవులకి సంపూర్ణంగా ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం స్వతహాగా. అందుకే ఈ సంపూర్ణ జ్ఞానం వీళ్ళ దగ్గర లేదు, ఎందుకంటే వీళ్ళు ఆచార్యుల నుంచి వినలేదు కనుక, ముక్త జీవులైన ఆచార్యుల నుంచి వాళ్ళు వినలేదు కనుక. అందుకే ఇలా సరైన జ్ఞానం మీకు సూక్ష్మదేహం గురించి, ఆత్మతత్వం గురించి కావాలనుకుంటే శాస్త్రాల నుంచి, భగవంతుడి నుంచి స్వయంగా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు ఇంకా ఆచార్యులు వీళ్ళు ఏంటంటే ముక్త జీవులు. భగవంతుడు ఎలాగో ఎప్పటికీ చిన్మయ స్థాయిలోనే ఉంటాడు, ఇంకా ఆచార్యులు కూడా వాళ్ళు ముక్త జీవులు, ప్రభుపాదుల వారు, ఇంకా ముందున్న ఆచార్యులందరూ. ఇప్పుడు మనం అందుకే ప్రభుపాదుల వారి తాత్పర్యాలు ఎందుకు చదువుకుంటున్నాం, ఎందుకంటే ఇందులో ఏమాత్రం లోపాలు లేవు. ముక్త జీవులు అంటే మన బద్ధ అవస్థలో ఉన్నప్పుడు మనకి లోపాలు ఉంటాయి, మన ఇంద్రియాలకి రకరకాల లోపాలు ఉంటాయి. అలా నాలుగు రకాల లోపాలు ఉంటాయి ప్రతి మనిషికి. సో అందు కారణంగా మనం మాయామోహితమైపోయి సరిగ్గా విషయాలను అర్థం చేసుకోలేక తప్పుగా అర్థం చేసుకొని ఇంకొకరిని మోసం చేసి ఇలాంటి రకరకాల ప్రవృత్తులు మనలో ఉన్నాయి బద్ధ జీవుల్లో. ఇలాంటి ప్రవృత్తులు ఆచార్యుల్లో ముక్త జీవుల్లో లేవు, భగవంతుడిలో లేవు. అందుకనే భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం, ఆచార్యుల నుంచి మనం నేర్చుకునే జ్ఞానం సరిగ్గా 100% కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందులో ఏమాత్రం పొరపాటు ఉండదు. అందుకనే మనం ఆచార్యుల నుంచి వినాలి, తెలుసుకోవాలి. సో ఇప్పుడున్న వాళ్ళకి సరిగ్గా తెలియదు అంటే మోడర్న్ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ వాళ్ళు ఒకవేళ ఇలా ఆచార్యుల నుంచి శాస్త్రాల నుంచి జ్ఞానం తెలుసుకోలేకపోతే స్వతహాగా వాళ్ళు సంపూర్ణంగా సరైన జ్ఞానాన్ని ఎప్పటికీ కూడా పొందలేరు వారి యొక్క పరిశోధనల ద్వారా. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు చాలామంది సమస్యలకు పరిష్కరించుకోవడానికి ఇలాంటి సైకాలజిస్ట్, ఫిలాసఫర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ఇలాంటి జ్ఞానులు లేకపోతే ఇలాంటి సైకాలజిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఈ సూక్ష్మదేహం అంటే ఏమిటి, సూక్ష్మదేహం ఎలా పనిచేస్తుంది అనే విషయాలు సరిగ్గా తెలియవు. ఇంకా ఆత్మతత్వం గురించి కూడా జ్ఞానం లేదు. ఆత్మతత్వం, ఆత్మ ఎలా ఒక సూక్ష్మదేహంలో ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణిస్తుంది, ఎందుకు ఇంకో శరీరానికి ప్రయాణిస్తుంది, ఏ రకమైన శరీరాన్ని అది పొందుతుంది, ఎందుకు అదే శరీరం లభిస్తుంది దానికి, ఇవన్నీ వాళ్ళకి తెలియవు. అవునా? మీరు ఇస్కాన్కి రాకముందు లేకపోతే ఈ భగవద్గీత భాగవతం చదవకముందు మీకు ఎప్పటికీ కూడా ఈ ఆత్మతత్వం గురించి తెలిసి ఉండదు. బయట ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి కూడా ఏమీ తెలియదు. పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా అసలు ఆత్మ ఏంటి, మనస్సు ఎలా పనిచేస్తుంది, సూక్ష్మదేహం ఏంటి, ఆత్మతత్వం ఏంటి, ఏమీ నాలెడ్జ్ లేదు. జీరో, శూన్యం. ఏమైనా ఉంటే అదంతా కూడా తప్పుడు తప్పుడు నాలెడ్జ్ అన్నమాట, ఏది సరిగ్గా లేదు, అన్నీ ఊహించుకునే మనోకల్పిత జ్ఞానం. పెద్ద పెద్ద బుక్కులు ఉంటాయి, అందులో ఏముంటాయి అనుకున్నారు, ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇదేమో, అదేమో, అది ఇది ఊహించుకోవడం అంత మనోకల్పిత జ్ఞానం. చాలా సైకియాట్రిస్ట్ బుక్లు ఇంకా చాలా ఇలాంటి సైన్స్ బుక్లు ఉంటాయన్నమాట. సో ఖచ్చితమైన, స్పష్టంగా, ఖచ్చితంగా ఇది సత్యం, ఇది విషయం, ఇది ఆత్మ, ఇది మనస్సు అని చెప్పే పుస్తకమే లేదు భౌతిక జగత్తులో, భౌతిక సైంటిస్టుల దగ్గర. అసలు జీవం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏందో చెప్పే ఒక పుస్తకం లేదు. సో నేను ఆ సబ్జెక్ట్ చదువుకున్నాను, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా చూశాను. అందులో పెద్ద పెద్ద పుస్తకాల్లో, పిహెచ్డి వాళ్ళు చేసే పుస్తకాల్లో కూడా స్టార్టింగ్లోనే రాస్తారన్నమాట. ఏమి రాస్తారు, ఈ లైఫ్ ఎంత కాంప్లికేటెడ్ అంటే, ఎంత కష్టం అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం, చెప్పలేము శబ్దాల్లో, అలా రాసేస్తారన్నమాట. తెలియదని రాయొచ్చు కదా, ఇంత పెద్ద పుస్తకం రాస్తారు దాని మీద మళ్ళీ. కానీ ఏమి తెలియదు, ప్రాణం అంటే ఏమిటి, జీవం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, జీవిత ఉద్దేశం అంటే ఏమిటి, సృష్టి ఎలా జరిగింది, ఏమి తెలియదు. కానీ బుక్కులు ఉంటాయి, పెద్ద పెద్ద బుక్కులు. అంతా ఏంటంటే ఊహించుకుందాం, ఇది అయి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు, ఇదేమో అదేమో, గెస్ అన్నమాట అంతా. కానీ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఇచ్చారు ఎలా శరీరం మారుతుంది, ఆత్మ ఎలా శరీరాన్ని, ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. దాన్ని చూసి నువ్వు కంగారు పడవు. ఎవరైతే తెలివైన వ్యక్తి, ధీరుడు ఉంటాడో, సరైన జ్ఞానం కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఇలాంటి శరీర మార్పిడిని చూసి, ఆత్మ చేసే శరీర మార్పిడిని చూసి అతను ఎప్పుడు కూడా భయపడ్డు లేకపోతే విచలితమవడు, మోహితుడవడు. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్వం మోహ్యతి. ఎలాగైతే ఒక ఆత్మ చిన్నతనంలో చిన్న పిల్లవాడి శరీరం ఉంటుంది, పెద్దగా అయిన తర్వాత యవనంలో యవనం శరీరం, యవన వయసులో ఒక యువకుడి శరీరం ఉంటుంది, వృద్ధాప్యంలో వృద్ధుడి శరీరం ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత ఇంక శరీరం పనికిరాదు, అలాంటి సమయంలో ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఎలాగైతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి శరీరం మారుస్తూనే ఉంది, మన శరీరం ప్రతి క్షణం మారుతూనే ఉంది, అవునా? ఇది మన సైన్స్ కూడా రుజువు చేసింది. సో మన శరీరము ప్రతి క్షణం మారుతూనే ఉంది. సో అలా మృత్యు కూడా శరీరాన్ని మార్పే, అంటే ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ప్రతి క్షణం శరీరం మారుతుంది, ఓన్లీ మృత్యు సమయంలోనే కాదు. ఆ మృత్యు సమయంలో మీకు అర్థమవుతుంది, కొంచెం కనిపిస్తుంది అది చచ్చిపోయడం. కానీ యాక్చువల్లీ ఏంటంటే శరీరాన్ని, ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం, ఎందుకంటే ఇంకా ఈ శరీరాన్ని మార్చి అడ్జస్ట్ చేసి ఇంకా జీవించలేదన్నమాట ఆత్మ. ఇంకా కొత్త శరీరం ధరించాల్సింది, అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తుంది. నెక్స్ట్ శ్లోకం 76.
యతా త్రిణాజ్జలు కేయం నాపయాత్యపయాతి చ నత్యజేన్మ్రియమాణోపి ప్రాగ్దేహాదమతిం జనః యావదన్యం న విందేత వ్యవధానేన కర్మణాం మన ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం.
ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు, క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ని, ఇప్పుడు క్యాటర్పిల్లర్ ఉంటుంది, అదేంటంటే ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు పైకి ఎలా ప్రయాణిస్తుంది, ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు ప్రయాణించే ముందు ఈ ఆకు నుంచి జంపు కొట్టదు. ఈ ఆకు మీద ఒక కాలు, ఆకు మీద కాలు పెట్టి, అంటే చాలా కాళ్ళు ఉంటాయి దానికి. సో ఆ ఆకుని, ఇంకో ఆకును పట్టుకొని మెల్లిగా ఈ ఆకును వదిలేసి ఇంకో ఆకు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది క్యాటర్పిల్లర్. అదొక రకమైన పూరుగు అనుకోండి. అలాగే మనము కూడా, ఒక జీవాత్మ కూడా ముందే, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలే టైమే ఇంకో శరీరం రెడీ, ఏ శరీరాన్ని ధరించాలో ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత ఈ శరీరాన్ని, ఆ శరీరాన్ని ధరిస్తూ ఈ శరీరాన్ని వదిలేస్తుంది. ఎందుకు అంటే, ఎలా అంటే, ఇదంతా మనస్సులో ఎన్న కోరికలు బట్టి, మనం చేసుకున్న కర్మలు బట్టి డిసైడ్ అవుతుంది ఏది నెక్స్ట్ శరీరం అనేది. సో కానీ చాలామంది ఏంటంటే ఈ విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు, ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు, ఇదే దేహం, ఇదే శరీరం, ఇదే నేను అని అనుకునే వాళ్ళు ఈ శరీరాన్ని వదలడానికి ఇష్టపడరు. సో అలా వదలలేక మృత్యు సమయంలో కోమాలకు వెళ్ళిపోతారు. ఇలా చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఇలా కోమాలకు వెళ్ళిపోయినట్టు ఘటనలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇది చాలా సాధారణం అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల వారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు, అయ్యో నేను శరీరాన్ని వదిలేస్తే చచ్చిపోతే నా దేశంకి ఏమవుతుంది, నా ప్రాణాలు వెళ్ళిపోతే నా ఈ ప్రపంచంకి ఏమైపోతుంది, నా సంసారం ఏమైపోతుంది, నా పరివారం ఏమైపోతుంది, నా సమాజం ఏమైపోతుంది, ఇలా ఆలోచిస్తూ చేస్తూ వాళ్ళు కోమలోకి వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం జనాలు అర్థం చేసుకోరు, అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటారు. యాక్చువల్లీ ప్రకృతి యొక్క నియమాల యొక్క, ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావంలో వ్యక్తి పనిచేస్తున్నాడు అంతే. రజోగుణం చేత ప్రభావితం అయితే రజోగుణం ద్వారా ఇలాంటి కార్యాలు చేస్తాడు, అలాంటి కార్యాలు చేస్తున్నాడు. కానీ నేనే చేస్తున్నాను అనుకుంటాడు. ప్రకృతే గీయమానాని గుణైకర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. ఒక మూర్ఖుడు ఏంటంటే అహంకారంతో కూడుకున్న వ్యక్తి నేనే కర్త, నేనే అన్ని చేస్తున్నాను అని ఊహించుకుంటాడు. అది మూర్ఖత్వం. యాక్చువల్లీ ఏంటంటే అతను రకరకాల గుణాలు, భౌతిక గుణాల ద్వారా ప్రేరేపితమై ఆ కార్యాలు చేస్తున్నాడు అంతే. వారి యొక్క మాయామోహితమై గుణాల ద్వారా, భౌతిక గుణాల ద్వారా ప్రేరేపితుడై రకరకాల కార్యాలు చేస్తున్నాడు. కానీ ఊహించుకుంటాడు నేనే అన్ని చేస్తున్నాను, అది మూర్ఖత్వం అన్నమాట. సో ఇక్కడ భౌతిక ప్రకృతి అనేది చాలా ప్రబలమైంది, చాలా శక్తివంతమైంది, దాన్ని ఎవరు అధిగమించలేరు అంత ఈజీగా. ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, మీరు ఒక్కొక్కసారి, మీకు ఇప్పుడు మనిషి శరీరం లభించింది, ఇది చాలా శ్రేష్టమైన శరీరం. కానీ ఒక్కొక్కసారి మీరు చేసుకున్న కర్మలు, మీకున్న కోరికల ద్వారా నెక్స్ట్ మనిషి శరీరం లభించకపోవచ్చు. నెక్స్ట్ నిమ్న జాతులు, ఏదైనా కుక్క శరీరమో, పిల్లి శరీరమో, పంది శరీరమో లభించవచ్చు మీరు మీకున్న కోరికల ప్రకారం. సో అప్పుడు మీరు ధరించాల్సిందే ఆ శరీరాన్ని, మీరు ఏం చేయలేరు, మీరు ఆపలేరు ఆ విషయాన్ని. నేను కుక్క శరీరంలో ప్రవేశించను అంటే సరిపోదు. ప్రకృతి నియమాలు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తాయన్నమాట. నువ్వు చేసిన పనులకి, నీకున్న కోరికల ప్రకారం నువ్వు కుక్క శరీరాన్ని ధరించాల్సిందే, వెళ్ళాల్సిందే కుక్క శరీరం. నువ్వు బలవంతంగా నీ కుక్క శరీరంలో పంపిస్తారు నువ్వు. నువ్వు ఏం చేయలేవు, వద్దనుకున్నా ఏమి చేయలేవు. ఎక్కడైపోయింది, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, నేను నేనే అహంకారం, నేనే కర్త, నేనే చేస్తున్నానంత నా ఇష్టం వచ్చినట్టు. మీ ఇష్టం వచ్చినట్టు ఏం చేయట్లేదు నువ్వు. ఎలాగైతే నీకు ప్రకృతి నియమాలు, ప్రకృతిలో ఉన్న గుణాలు నీకు ప్రేరణ ఇస్తున్నాయో, నీకు ఎలా బలవంతం చేస్తున్నాయో, అలాగే నువ్వు చేస్తున్నావు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ గారు చెప్తున్నారు, వన్ హూ యాక్ట్స్ లైక్ ఎ డాగ్ ఆర్ హాగ్ ఇన్ ద ప్రెసెంట్ బాడీ. మీరు ఒకవేళ ఈ శరీరంలో మీకు మనిషి శరీరం లభించినప్పుడు కుక్కలాగా పందిలాగా పనిచేస్తే వ్యవహరిస్తే అప్పుడు మీకు నెక్స్ట్ జీవితంలో కుక్క పంది శరీరమే లభిస్తుంది. అరే నువ్వు నీకు మనిషి శరీరం ఇస్తే నువ్వు మనిషిలా భగవంతుడికి భక్తి చేసుకుని భగవద్ధామానికి తిరిగి వెళ్లకుండా ఈ మనిషి శరీరం ఇస్తే నువ్వు కుక్కలాగా పందిలాగా జీవిస్తావా? సో అలాంటప్పుడు నీకు మనిషి శరీరం ఎందుకు? నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ శరీరంలో కుక్కో పందో శరీరం మీకు లభిస్తుంది అన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఇప్పుడు భక్తి చేసుకోండి. సో అలాగే ఇప్పుడు ఆ వ్యక్తి ప్రైమ్ మినిస్టరే కావచ్చు, మీరు ప్రెసిడెంటే కావచ్చు, ఏ గొప్ప పదవిలో ఉన్నా ఉండొచ్చు, కానీ మీరు కుక్కలాగా పందిలాగా వ్యవహరిస్తే మాత్రం నెక్స్ట్ జీవితంలో కుక్క పంది అయిపోతారు. అయ్యో నేను లాస్ట్ లైఫ్లో పుణ్యజన్మలో నేను ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు పట్టించుకోరు. ప్రకృతి వినద విషయం. నువ్వు ప్రైమ్ మినిస్టరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, పందిలాగా వివరిస్తే పంది శరీరం లభించాల్సిందే నీకు. సో అలాంటి సమయంలో ఇప్పుడు నువ్వు పంది శరీరంలోకి ప్రవేశించాలంటే అప్పుడు ఒప్పుకోడు అనమాట తను. నేను పంది శరీరంలోకి వెళ్ళను వెళ్ళను, వెళ్ళకుంటే మరి ఇదే శరీరంలో ఉంటా, అప్పుడు కోమాలోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు. సో అలా ఎన్నో రోజులు కోమాలో ఉండి తర్వాత చచ్చిపోతారు అనమాట. ఇలా చాలామంది నాయకులు ఇలా చచ్చిపోయారనమాట మృత్యు సమయంలో. ప్రభుపాల్ వారు రాస్తున్నారు అందుకనే నెక్స్ట్ ఏం శరీరం లభిస్తుంది, ప్రకృతి మనని ఏ శరీరంలోకి పంపిస్తే అందులోకి వెళ్ళాల్సిందే. అందుకని మనం జాగ్రత్తగా మన మనస్సులో కోరికలు కోరుకోవాలి. భౌతిక కోరికలు ఇంకా పెంచుకుంటూ పోతే మరి ముక్తి లభించే అవకాశం లేదు. అందుకని భగవంతుడికి సేవ చేసుకోవాలనే కోరికను పెంచుకోవాలి. ఇంకా కొంతమంది ఇలా శరీరానికి ఆసక్తులై ఉండేవాళ్ళు, ఈ జీవితంలోనే ఈ శరీరంలోనే ఈ పరిస్థితుల్లోనే జీవించాలనుకునే వాళ్ళు, ఒకసారి వాళ్ళకున్న కర్మల ప్రకారం వాళ్ళకున్న కోరికల ప్రకారం వాళ్ళకి నెక్స్ట్ ఇంకో శరీరం దొరకదన్నమాట. అప్పుడు వాళ్ళు భూత ప్రేత శరీరాల్లో ప్రయాణిస్తూ ఉంటారు, అంటే సూక్ష్మ శరీరంలోనే ప్రయాణిస్తూ ఉంటారు. స్థూల శరీరమే దక్కదు కొంతమందికి వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళ కోరికల ప్రకారం. అందుకనే ఇవన్నీ కూడా ఏం శరీరం లభిస్తుందంతా కూడా మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సులో ఏముంది, మీరు లోపల ఏం ఆలోచిస్తున్నారు, మనస్సులో ఏం కోరుకుంటున్నారు, అదే కృష్ణుడు కూడా చెప్పాడు. అలాగే మృత్యు సమయంలో కూడా మీరు జీవితాంతం ఏది కోరుకుంటున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో, అదే మీకు మృత్యు సమయంలో మీ మనస్సులోకి వచ్చేస్తుంది. ఈరోజు మీ మనస్సులో ఏం వస్తుంది, ఎటువంటి ఆలోచన వస్తుంది అనే దానిపైన మీకు కంట్రోల్ లేదు, అవునా? సో మృత్యు సమయంలో ఎంతో కష్టాన్ని అప్పుడు ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొనే సమయంలో అప్పుడైతే మీకు మనస్సులో ఎటువంటి థాట్స్, ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు వస్తాయనే దానిపైన మీకు కంట్రోలే ఉండదు. జీవితంలో మొత్తం జీవితాంతం దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని గురించి కోరుకుంటున్నారు, ఏది ఆశిస్తున్నారో అదే మనస్సులోకి వచ్చేస్తుంది మృత్యు సమయంలో. దాని ప్రకారమే నెక్స్ట్ మీ యొక్క శరీరం ఎక్కడ మీరు నెక్స్ట్ జన్మెత్తుతారు, ఏ శరీరం లభిస్తుంది అనేది నిర్ధారణ అవుతుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇదే మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. సో నువ్వు ఆఖరి క్షణాల్లో ఏమి స్మరించుకుంటావో చనిపోయే సమయంలో దాని ప్రకారంగానే నీ నెక్స్ట్ శరీరం లభిస్తుంది. సో అలా నువ్వు ఒకవేళ మనస్సుని సంపూర్ణంగా కృష్ణుడి పైన కృష్ణ భావనామృతంలో నిమగ్నం అయిపోయి ఉంటే, కృష్ణుడికి భక్తి చేసుకోవాలని కోరుకుంటే, నువ్వు నెక్స్ట్ డైరెక్ట్ గోలోకానికి వెళ్ళిపోతావు మృత్యు తర్వాత. ఇదే అందుకనే దానికోసం నువ్వు కృష్ణుడిని తలుచుకోవాలి, కృష్ణుడి గురించి ఆలోచించాలంటే దాని గురించి నువ్వు కృష్ణుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ముందు ఇప్పుడు కృష్ణుడి గురించి వినాలి, కృష్ణుడి యొక్క గుణ రూప లీల మహిమల్ని తెలుసుకోవాలి, వినాలి, జపించాలి, కీర్తించాలి, ఎల్లప్పుడూ చింతించాలి, అప్పుడు అది సంభవం. యదాక్షైశ్చరితాధ్యాయాన్ కర్మాన చిన్నుతే సకృత్ సతి కర్మణ్య విద్యాయాం బంధ కర్మణ్యనాత్మనః. ఎప్పటివరకైతే మనం ఇంద్రియాలతో విషయ వస్తువుల్ని భోగించాలని కోరుకుంటూ ఉంటామో, మనం రకరకాల భౌతిక కార్యాలు చేస్తూ ఉంటాము, ఈ విధంగా భౌతిక జగత్తులో భౌతిక కార్యాలు, భౌతిక ఇంద్రియాలు, భౌతిక విషయ వస్తువులు భోగిస్తూ జీవిస్తూ ఉంటే ఇంకా మనము ఈ బద్ధవస్థ నుంచి ఎప్పుడు బయటపడలేము. ఎందుకంటే భౌతిక కోరికలు ఎప్పుడు తీరవు. మీరు అనుకుంటున్నారేమో, ఓకే ఈ జస్ట్ కోరిక తీరిపోయింది అనుకోండి, తర్వాత నేను భక్తి చేసుకుంటాను, ఆ కోరిక ఎప్పుడు తీరదు. ఆ కోరిక తీరే కన్నా ముందే మీకు ఇంకో 10 కోరికలు పుట్టుకొస్తాయన్నమాట. సో భౌతిక కోరికలు తీర్చుకున్న తర్వాత భక్తి చేసుకుందామనేది ఎప్పుడు జరగదు. అలా తీర్చుకుంటూ పోతూ ఉంటారు, కొత్త కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అలా కొత్త కోరికల్ని మళ్ళీ పూర్తి చేసుకోవడానికి జీవితం సరిపోదు, ఇంకో జీవితం ఎత్తాల్సిందే. సో మీరు ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ కూడా మనస్సులో బీజ రూపంలో ఉంటాయి. అందుకనే ఈ బీజాలే తర్వాత మీకు కొత్త కొత్త శరీరాల్ని సృష్టిస్తాయి. అందుకే మనం ఏం చేసినా కానీ అది భగవంతుడి కోసమే చేస్తే, అన్ని కర్మలు కూడా భగవంతుడి కోసం, భగవంతుడి సంతృష్టి కోసం చేస్తే మనం ఈ కర్మబంధనం నుంచి ముక్తి పొందవచ్చు. అదే భగవద్గీతలో చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మణ్యత్ర లోకోయం కర్మబంధన. ఒకవేళ మనం భగవంతుడి కోసం కర్మలు చేస్తే, భగవంతుడి కోసమే అన్ని కార్యాలు చేస్తే, అప్పుడు ఈ భౌతిక బంధనంలో మనం చిక్కుకోకుండా ఉంటాము. లేకపోతే భౌతిక బంధనంలో చిక్కుపోతాము. ఇది ఫిక్స్ 100%, ఒకటే మార్గం, వేరే మార్గం లేదు. సో అందుకనే మరి మనం ఇప్పుడు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం కార్యాలు చేయాలా వద్దా, మనం ఎంత భౌతిక కార్యాలు చేయాలంటే, మనం మన శరీరంలో మన ఆత్మ, ఇప్పుడు మనకు ఈ శరీరం ద్వారా మనం కార్యాలు చేయాలంటే మన శరీరం బాగా ఉండాలి కదా, అప్పుడే కదా మనం భక్తి కూడా చేసుకునేది. అందుకే మన శరీరాన్ని స్వస్థతతో ఉంచుకోవడానికి కావాల్సినంత ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. కానీ మిగతా సమయం అంతా కూడా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, భగవంతుడికి ప్రేమపూర్వకంగా సేవ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేస్తే అప్పుడు భౌతిక కార్యాల యొక్క ఫలాల నుంచి, బంధనాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. సో నెక్స్ట్ 79వ శ్లోకం, అతస్తత్ అపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయయత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి పాలన సంహారం అంతా కూడా భగవంతుడి కోరిక అనుసారంగానే జరుగుతుంది, ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన అధీనంలోనే ఉంది, ఆయన నియంత్రణలోనే ఉంది, ప్రతి ఒక్కటి ఆయన నియంత్రణలోనే నడుస్తుంది. ఈ విషయాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం నిరంతరం భగవంతుడి భక్తిలో యుక్తమై ఉంటే అప్పుడు అర్థం చేసుకోగలం. భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మయ్యాసక్త మన పార్థ యోగం యుంజం మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథాజ్ఞాసీత శృణు. ఓ అర్జున విను, నువ్వు ఎలా ఈ మొత్తం ఈ యోగ భక్తి యోగ పద్ధతిని ఎలాగైతే నువ్వు ఎల్లప్పుడూ నా గురించే చింతిస్తూ నీ మనస్సు అంతా కూడా నాపైనే పెట్టి ఈ విధంగా నువ్వు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. సో భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే దానికి మీరు సంపూర్ణంగా మనస్సు పెట్టి భగవంతుడి పైన చింతిస్తూ భగవంతుడి గురించే సేవ చేసుకొని భక్తి తీసుకోవాలి. ఇంకా భగవంతుడు చెప్పింది సరిగ్గా వినాలి. సో అందుకే గీత భగవద్గీతను మనం బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని దాని జీవితంలో పాటిస్తే, గీతా భాగవతం, అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకొని మన మనస్సు భగవంతుడి పట్ల ఆకర్షితం అవుతుంది. సో ఇప్పటివరకు మరి చెప్పారు మన నారదముని, ప్రాచీన బరీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారు, ముఖ్యంగా ఈ ఆత్మతత్వ జ్ఞానం గురించి, ఆత్మ యొక్క ప్రయాణం గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా మైత్రేయుని ఏమంటా చూద్దామంట. అంటే నారదముని చెప్పాల్సిందంతా చెప్పేశాడు. దాని తర్వాత మైత్రేయ ఉవాచ, భాగవత ముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శయ హ్యముమంత్ర్య సిద్ధలోకం తథోగమత్. సో మైత్రేయుని ఇక్కడ చెప్తున్నాడు విదురుడికి, ఏమని చెప్తున్నాడు, ఓ గొప్ప మహాభక్తుడైన భాగవత ముఖ్యమైన భాగవత భక్తుడైన భగవంతుడికి నారదముని, నారదో హంసయోర్గతిం. సో ఆయన వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మొత్తం ప్రాచీన వరికి మొత్తం అంతా చెప్పిందంతా చెప్పాల్సిందంతా చెప్పేసి భగవంతుడి గురించి, భక్తుడి గురించి, జీవాత్మ గురించి మొత్తం సంపూర్ణ జ్ఞానం ఇచ్చేసి ఇంకా రాజుకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాడంట, ఆహ్వానం, మీరు కూడా రండి, నేను ఇప్పుడు సిద్ధలోకానికి వెళ్ళిపోతున్నాను అని సిద్ధలోకానికి వెళ్ళిపోయాడంట. సిద్ధలోకం తథోగమత్. సో ఆయనకు కూడా ఆమంత్రియ అంటే ఆయనకు కూడా ఆమంత్రణ ఇచ్చాడు, అంటే ఆయనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు, మీరు రండి నేను సిద్ధలోకానికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడే ఉండి ఇంకా ఏంది మీరు కర్మకాండ కార్యక్రమాలు ఇంకా వదిలేసి నాతో పాటు వచ్చేయండి సిద్ధలోకాన్ని నేను వెళ్ళిపోతున్నాను అని నారదుని బయలుదేరుతున్నాడంట. ఇప్పుడు సిద్ధలోకం అంటే ఎక్కడుందంటే అది బ్రహ్మలోకంకి, బ్రహ్మలోకానికి ఒక ఉపగ్రహం సిద్ధలోకం. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడానికి ఏరోప్లేన్ అవసరం లేదనమాట వాళ్ళకి, ఏ ప్లేన్ లేకుండానే వాళ్ళు స్వయంగా డైరెక్ట్గా స్పేస్లో ట్రావెల్ చేయొచ్చు, ఆకాశ మార్గంలో వాళ్ళు ప్రయాణించవచ్చు అనమాట, వాళ్ళకి ఏ వాహనం అవసరం లేదు. నారదుని ఆ సిద్ధలోకానికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ప్రాచీన బర్హిరాజర్షి ప్రజా సర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రానగమత్ తపసి కపిలాశ్రమం. సో అప్పుడు ఇంకా అందరి మంత్రులు అక్కడ నించొని ఉన్నారు, కూర్చొని ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే. ప్రాచీన బరి రాజు ఇంకా తన కుమారులు అంటే ప్రచయితలు తపస్సు చేయడానికి వెళ్ళారు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు నీటి లోపల, వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. అవునా, వాళ్ళు వచ్చే వరకు ఇంకా ఎదురు చూడలేదు ప్రాచీన బరి, ముందనుకున్నాడు వచ్చిన తర్వాత చూద్దామని, ఇప్పుడు వాళ్ళ కోసం ఎదురు చూడకుండా ఆ కుమారులకి వాళ్ళ తన పుత్రులకి ఏం ఆదేశాలు ఇవ్వాలో ఆ ఆదేశాలు ఇచ్చేశాడు మంత్రులకే, వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి నా ఆదేశాలని వాళ్ళకి తెలియజేయండి, ఓకేనా ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అనేసి. ఇంకా అంటే మెయిన్లీ ఆదేశాలు అంటే ఇప్పుడు నేను రాజు కదా, ప్రజల్ని ఎలా సంరక్షించాలి దీని గురించి ఆదేశాలన్నీ ఆయన తన పుత్రులకు కావాల్సిన ఆదేశాలన్నీ తన మంత్రుల దగ్గరనే వదిలేసి ఆయనకి ఇల్లు వదిలేసి ఇంకా కఠోరమైన తపస్సులు చేయడానికి కపిలాశ్రమం అనే తీర్థస్థలానికి వెళ్ళిపోయాడంట. వీర రాఘవాచార్య ప్రకారం ఈ ప్రజల్ని సంరక్షించడం అంటే ఏమిటి అంటే వర్ణాశ్రమాన్ని సరిగ్గా స్థాపించడం, తద్వారా ఇప్పుడు అందరూ కూడా వర్ణాశ్రమం ప్రకారం వాళ్ళ యొక్క కార్యాలు సేవలు చేసుకుంటూ ఉంటే తద్వారా వాళ్ళ యొక్క సంరక్షణ జరుగుతుంది భౌతికంగా ఆధ్యాత్మికంగా. సో ఇలా అందరూ వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించకపోతే రాజుకి ప్రజల్ని సంరక్షించడం పరిపాలించడం చాలా కష్టంగా మారిపోతుంది. అందుకనే ప్రజలందరూ కూడా ప్రగతి సాధిస్తూ భౌతికంగా ఆధ్యాత్మికంగా సంతుష్టంగా సురక్షితంగా ఉండాలి అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించాలి సామాన్య ప్రజలందరూ కూడా. దానికి బాధ్యత అలా వాళ్ళందరూ పాటించే విధంగా చూసే కర్తవ్యం బాధ్యత రాజుది. సో అందుకనే ప్రభుపాదులు వాళ్ళు అంటున్నారు సమాజం అంతా శాంతి భద్రతలతో నెలకొల్పాలి అంటే మీటింగ్లో కూర్చొని లా పాస్ చేస్తే సరిపోదు, సమాజంలో వర్ణాశ్రమాన్ని స్థాపింపాలి, స్థాపింపజేయాలి, అప్పుడే అది సంభవం. సో ఇప్పుడు శ్రీధర స్వామి చెప్తున్నారు మనకి కపిలాశ్రమం అనేది ఎక్కడుంది, ఎక్కడుందంటే ఎక్కడైతే గంగానది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో దాన్ని, గంగానది వెళ్ళి ఎక్కడ సముద్రంలో సాగరంలో కలుస్తుందో ఆ స్పాట్లోనే కపిలాశ్రమం ఉంది. ఈరోజు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, అది గంగా సాగర్ అంటారు ఆ స్థలాన్ని. సో ఎప్పుడైతే ఎక్కడైతే గంగానది బంగాళాఖాతంలో సాగరంలో కలుస్తుందో ఆ స్థలమే గంగా సాగరం. సో అది ఎంతో గొప్ప తీర్థస్థలం, అక్కడ కపిలముని ఆశ్రమం ఉంది, కపిలముని అక్కడే నివసిస్తాడు. సో ప్రతి మకర సంక్రాంతికి ఎంతో వేల వేల లక్షల లక్షల మంది ప్రజలు భక్తులు యాత్రికులు వెళ్ళి అక్కడ ఆ గంగా సాగరంలో స్నానం చేస్తారు మకర సంక్రాంతి రోజు. సో ఇక్కడే కపిలముని నివసిస్తూ తపస్సులు చేస్తూ భక్తి చేసుకుంటూ ఉంటాడు ఎల్లప్పుడు. సో ఆ కపిల ఆశ్రమానికి ప్రాచీన బరి ఆ కపిలాశ్రమానికి బయలుదేరాడు ఇల్లు వదిలేసి తపస్సులు చేసుకోవడానికి. 82వ శ్లోకం. తత్రైకాగ్రమనాధీరు గోవింద చరణాంభుజం ముక్తో విముక్త సంగను భజాం భక్త్యా తత్సామ్యతామగాత్. ఇలా కపిలాశ్రమంలో కఠోరమైన తపస్సులు వ్రతాలు అన్నీ అనుసరించిన తర్వాత ప్రాచీని బరిహి ఆయనకు సంపూర్ణమైన ముక్తి లభించిందంట, అన్ని రకాల భౌతిక ఉపాధుల నుంచి ఆయన ముక్తుడైపోయాడంట. ఆయన సంపూర్ణంగా భగవంతుడు హరి గోవింద చరణాంబుజం గోవిందుడికి పూజించుకొని భక్తి చేసుకొని అతను మళ్ళీ గోవిందుడి సమానంగా ఆయనకు కూడా రూపం లభించిందంటే, అంటే దీని అర్థం ఏంటంటే ఈ తత్సామ్యతామగత్ అంటే భగవంతుడి లాంటి రూపం లభించిందంటే సారూప్య ముక్తి లభించిందంట ప్రాచీన వరికి ఇలా భక్తి చేసుకోవడం కారణంగా నారదుని యొక్క మార్గదర్శనంలో. సో ఈ విధంగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారన్నమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి ఒక వ్యక్తి ఈ మాయా ప్రపంచాన్ని నుంచి బయటికి పడి భౌతిక ప్రపంచం నుంచి బద్ధవస్థ నుంచి ముక్తి సాధించాలి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అంటే ఇదొక్కటే చాలా కష్టం. కానీ కృష్ణుడు అంటాడు అది సంభవం ఎలా, మనం కృష్ణుడికి శరణాగతులు అయిపోతే. దైవీహేష గుణమై మమ మాయాధురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అవునా, దైవీహేష గుణమై మమ మాయాధురత్య, ఈ మాయ అధిగమించడం చాలా కష్టం కానీ ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఎవరైతే నాకు శరణాగతులు అయిపోతారో వాళ్ళు ఎంతో సునాయసంగా ఎంతో ఈజీగా మాయను అధిగమించి నా దగ్గరికి చేరుకుంటారు. సో అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ 83 శ్లోకం చూద్దాం. ఏతదధ్యాత్మ పరోక్ష్యం గీతం దేవర్షి నానఘ యశ్రావయేద్య శృణుయాత్ సలింగేన విముచ్యతే. సరే, ఇప్పుడు లాస్ట్కి ఫలశ్రుతి అంటే ఈ యొక్క ప్రవచనం లేకపోతే ఈ యొక్క కథనం, ఈ యొక్క ఉపాఖ్యానం, పురంజన ఉపాఖ్యానాన్ని విన్నందుకు విన్న వారికి చెప్పిన వారికి జరిగే లాభం, కలిగే లాభం, కలిగే ఫలం. ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు, ఓ విదురా, ఎవరైనా సరే ఈ యొక్క కథని వింటే పురంజన ఉపాఖ్యానాన్ని, ఇలా ఒక జీవుడి యొక్క అసలైన ఆధ్యాత్మిక ప్రగతి గురించి, ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని గురించి తెలుసుకుంటే, ఎలాగైతే నారదుని తెలియజేశాడో, ఒకవేళ ఒక వ్యక్తి విన్నా ఇంకొకరికి చెప్పినా తప్పకుండా అతను ఈ భౌతిక బద్ధవస్థ నుంచి అతనికి ముక్తి లభిస్తుంది. సో అదనమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి అదృష్టం కలిగితే, అతను నిజంగా అదృష్టవంతుడైతే, నారదుని లేకపోతే ఆయన యొక్క అనుచరుల్ని ఎవరో ఒకరిని, ఆయన యొక్క సేవకుల్ని యొక్క సాంగత్యం కలిగితే తప్పకుండా ఆయనకి ముక్తి లభించే అవకాశం ఉంది. ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి, భౌతిక దేహం నుంచి, బద్ధవస్థ నుంచి తప్పకుండా అతనికి ముక్తి లభిస్తుంది. సో అలాంటి అవకాశం ఎవరికైనా లభించిందండి, ఆయన అదృష్టవంతుడని. ఏ తన్ముకుంద యశసా భువనం పునానం దేవర్షి వర్యము కనిశ్రితమాత్మ శౌచం యః కీర్త్యమానం అధిగచ్చతి పారమేష్ట్యం నాసిం భవే భ్రమతి ముక్త సమస్త బంధః. సో ఇక ఇక్కడ కథంతా ఈ పురంజని ఉపాఖ్యానం అంతా నారదుని చెప్పాడు. ఇందులో మేము చూస్తున్నాము ఫైనల్గా చెప్పింది ఏంటంటే భక్తి చేసుకోవాలి, భగవంతుడికి భక్తి చేసుకోవడమే అసలైన సారం, అసలైన జీవిత లక్ష్యం అనే విషయాన్ని బాగా వర్ణించారు నారదుని. ఈ విధంగా ఈ యొక్క వర్ణన ద్వారా మొత్తం సృష్టి అంతా కూడా మంగళదాయకమైపోతుంది. అలాగే ఒక జీవుడికి హృదయం శుద్ధమైపోతుంది. ఇంకా ఆ వ్యక్తి అర్థం చేసుకుంటాడు అసలు నా అస్తిత్వం ఏంటి, అసలు నేనెవరు, నేను నా యొక్క ఆధ్యాత్మిక నా యొక్క ఐడెంటిటీ ఏంటి. ఈ విధంగా ఒక వ్యక్తి మనం రిలేట్స్ ఇస్ ట్రాన్సెంటల్ నారేషన్ విల్ బి లిబరేటెడ్ ఎవరైనా సరే ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇంకొకరికి చెప్తే వాళ్ళకి తప్పకుండా ఈ భౌతిక ప్రపంచం నుంచి, భౌతిక దేహం నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుందంట. నెక్స్ట్, అధ్యాత్మ పారోక్షమిదం మాయాదిగతం అద్భుతం ఏవం స్త్రీయాశ్రమ పుంశ చిన్నోమూత్ర చ సంశయ. ఈ పరంజనుడు ఉపాఖ్యానం చెప్పారు కదా, ఇదంతా కూడా ఇదంతా కూడా నేను నా యొక్క గురువు నుంచి ఎలా విన్నానో అలాగే మీకు చెప్తున్నాను. ఓ విదుర, ఇందులో ఎంతో విజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఇంకా ఒకవేళ ఒక వ్యక్తి దీన్ని అర్థం చేసుకుంటే, ఈ యొక్క ఉపాఖ్యానం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా అతనికి భౌతిక బద్ధవస్థ నుంచి అతను ముక్తుడైపోతాడు. ఎందుకంటే ఈ జీవితం తర్వాత, మృత్యు తర్వాత ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తికి అసలు ఆత్మతత్వం ఏంటి, ఆత్మ ఎలా ప్రయాణిస్తుందనే విషయం, ఆత్మ ప్రయాణం గురించి తెలియకపోతే ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఆత్మ ప్రయాణం గురించి సంపూర్ణంగా అర్థమైపోతుంది. సో ఇంకొక స్పెషల్ నోట్ అనేసి ఇంకో కొన్ని శ్లోకాలు ఇచ్చారా, అవి ఏంటంటే విజయధ్వజ తీర్థ ప్రకారం ఆయన మధ్వాచార్య సంప్రదాయంలోనే ఒక ఆచార్యులు కొన్ని శ్లోకాలు ఇంకా ఉన్నాయని. సో 45 శ్లోకం తర్వాత 2 శ్లోకాలు, 79 శ్లోకం తర్వాత 2 ఉన్నాయని, వాటిని కూడా ఇక్కడ ఇచ్చారు. సో అవి చూసుకొని ముందుకెళ్దామంట, ఇవి చూసుకొని ముగిద్దామంట ఈరోజు. సర్వేషామేవ జంతునాం సతదం దేహపోషణే అస్తి ప్రజ్ఞా సమాయత్త కో విశేషస్తదానృణాం లబ్ధేహాంతే మనుష్యత్వం హిత్వా దేహాద్య సద్గృహం ఆత్మశ్రిత్యా విహాయేదం జీవాత్మ సవిష్యతే. సో ఈ విధంగా మన శరీరాన్ని, భార్యను, పిల్లలను పోషించడం అనేది మనము పశువుల సమాజంలో కూడా చూస్తున్నాం. పశువులకి దీనికి కావాల్సిన మొత్తం జ్ఞానం ఉంది, సంపూర్ణ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ ఒక మనిషి కూడా ఇవే విషయాల గురించి ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటే మరి మనిషికి ఒక పశువుకి తేడా ఏమిటి? అందుకని ఒక వ్యక్తి మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనిషి జీవితం అనేది ఎన్నో జన్మల తర్వాత మనకు లభిస్తుంది. అందుకని ఒక తెలివైన వ్యక్తి ఈ భౌతిక దేహాన్ని, భౌతిక దృష్టికోణాన్ని వదిలి ఈ యొక్క భౌతిక అంటే స్థూల సూక్ష్మ విషయాల్ని వదిలి ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని తద్వారా ఆధ్యాత్మిక స్థాయిలో స్థిరపడాలి. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి భక్తి కృష్ణే దయా జీవేష్కుంట జ్ఞానమాత్మని యది సదాత్మనో భూయాత్ అపవర్గస్తు సంశ్రుతే. ఒక వ్యక్తి తన కృష్ణ భావనామృతాన్ని డెవలప్ చేసుకున్నారనుకోండి, వృద్ధి చేసుకున్నారనుకోండి, ఇంకా వేరే వారి పట్ల కృప చూపించారనుకోండి, అండ్ ఇఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ పర్ఫెక్ట్, అతని ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా పర్ఫెక్ట్ అయిపోతే అతనికి తప్పకుండా వెంటనే ఈ భౌతిక బంధనం నుంచి ముక్తి లభిస్తుంది. సో మనం ఏంటంటే మనం ఫస్ట్ మన జీవితాన్ని సార్థకం చేసుకొని తర్వాత ఇంకొక జీవులకి ప్రచారం చేయాలి. అంటే మనం సరైన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇంకొకరికి కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాలి. దాన్నే ఇక్కడ దయా జీవేషు అన్నారన్నమాట. సో మనము ఫస్ట్ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని మనమే కృష్ణుడి యొక్క సేవకులం అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇంకొకరికి ప్రచారం చేయాలి. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడు నేను కృష్ణుడి యొక్క సేవకుడు అని తెలుసుకొని ఇంకా ప్రచారం చేయట్లేదు అనుకోండి, అంటే అతను ఇంకా సరిగ్గా అసలు అర్థమే చేసుకోలేదు. భక్తి సిద్ధాంత సరస్టాకురు అందక అంటారు దుష్టమనతు మీ కీశర వైష్ణవ్ ప్రతిష్ట రితారే నిర్జనేర ఘరే తవ హరి నామ కేవలకై తవ. దుష్టమైన మనస్వి నువ్వు ఎటువంటి వైష్ణవుడివి, ప్రతిష్ట కోసం అనేసి ఒక్కడికి కూర్చొని భజన చేసుకుంటున్నావా ప్రచారం చేయకుండా? సో మనం ప్రచారం చేయాలన్నమాట. పేరు ప్రఖ్యాతల కోసం భజన చేసుకోకూడదు, భక్తి చేసుకోకూడదు. భగవంతుడు సేవ చేసుకోవడం, ప్రచారం చేయడం ముఖ్యమైన కార్యం భక్తిలో. సో అందుకనే ప్రభుపాల ద్వారా అంటారు ఇలా కొంతమంది ఓన్లీ భజన చేసుకుంటారు, నిర్జన స్థానానికి వెళ్ళి ఎక్కువ లేని చోట ఒంటరిగా భజన చేసుకుంటారు. ముఖ్యంగా అలాంటి వాళ్ళు మెల్లిగా ఏం చేస్తారంటే పడుకుంటారు, లేకపోతే పడుకొని ఎప్పుడు స్త్రీల గురించి లేకపోతే డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే అలాగే లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులు మందిరంలో ఉండి ఓన్లీ భగవంతుడి విగ్రహ సేవ చేస్తున్నారు, అంతే పూజలు చేస్తున్నారు భగవంతుడికి, అంతే రకరకాల పూజలు. అంతేకాని అక్కడ వచ్చిన భక్తులకి ఏ జ్ఞానాన్ని, కృష్ణ భావనామృతాన్ని పంచటం లేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా కనిష్ట అధికారులు అంటే చాలా కొత్త భక్తులుగా, భక్తుల స్థాయిలో కూడా చాలా నిమ్న స్థాయి అనమాట, లోవర్ స్టేజ్, కనిష్ట కొత్త భక్తులుగా, న్యూ డివోటీగా మనం ట్రీట్ చేస్తాం వాళ్ళని. లాస్ట్ శ్లోకం అదృష్టం దృష్టవన్నంక్షేద్ భూతం స్వప్నవదన్యత భూతం భవద్భవిష్యచ్చ సుప్తం సర్వరహోరహ. ఏదైనా సరే సమయానుసారంగా జరుగుతుంది, అతీతం, వర్తమానం, భవిష్యత్తు ఇదంతా కూడా ఒక కళ లాంటిదే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం రాత్రిలో కలగంటాము. ఈ జీవితం కూడా ఒక కల లాంటిది యాక్చువల్లీ, ఎందుకంటే ఇది కూడా శాశ్వతం కాదు. మృత్యువు తర్వాత ఎంత ఫినిష్. ఎలాగైతే నిద్ర లేచిన తర్వాత మనం కల మర్చిపోతాము, అలాగే చనిపోయిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరించిన తర్వాత పోయిన జీవితం అంతా మర్చిపోతాము కల్లాగా. అందుకే మనము ఈ కలలో జీవించడం, కలలు ఉండడం కన్నా మనము జాగ్రత్త అవస్థకు వచ్చి కృష్ణ భావనామృతాన్ని అవలంబించుకొని భక్తి చేసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, అదే ఉద్దేశం. దీంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. సో ఇక్కడ నేను ముగిస్తాను ఈరోజు చర్చ విషయాన్ని. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఓపికగా విన్నందుకు. సో దీంతో మన పురంజన ఉపాఖ్యానం పూర్తవుతుంది. సో దాని తర్వాత మరి ప్రచేతలకు ఏమైంది, పురంజనుడి యొక్క, పురంజనుడు కాదు ప్రచనిపరి యొక్క పుత్రులైన ప్రచేతలకు ఏం జరిగింది, తర్వాత వాళ్ళు ఏం చేశారు అనే విషయాలు మనం వచ్చే అధ్యాయంలో చర్చించుకుంటాము. అది మంగళవారం నుంచి మనం చూద్దామంట, రేపు కాకుండా ఎల్లుండి. అప్పటి వరకు సెలవు. శ్రీల ప్రభుపాదికి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ. సమవేత గౌర భక్త వృందికి జయ. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.